విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా కాలానికి బానిసై తీరవలసింది. కాలాన్ని ఎవ్వరం దాటలేము. అందుకనే పదే పదే రామాయణంలో వాల్మీకి మహర్షి, భారతంలోనూ భాగవతం వంటి పురాణాలలోనూ వేదవ్యాస మహర్షి, పరాశర సంహితలో పరాశరుడు, సూత సంహితలో సూతుడు, సౌనక సంహితలో సౌనకుడు, సౌర సంహితలో సూర్యుడు, అందరూ కూడా కాలోహి దురతిక్రమ అన్నారు. కాలమును ఎవ్వరము అతిక్రమించలేము, అంటే దాన్ని దాటి వెళ్ళలేము. మన చేతిలో ఏమీ లేదు. కాలం వల్ల ఒక జీవి పుడుతున్నాడు, కాలప్రభావం వల్ల పెరుగుతున్నాడు, కాలప్రభావం వల్ల నశించిపోతున్నాడు. ఈ చరాచర జగత్తంతా నడిపేది కాలం. కాలవశంబునం కలుగు కర్మ ఫలంబులు మాన్పవచ్చునే. ఈ కాలక్రమంలో మనము చేసుకున్న కర్మల ఫలితాలు అనుభవిస్తున్నాం, వాటిని ఎవరూ ఆపలేరు. అందుకే కాలమును దాటలేం గనక ఉన్న కాలాన్ని మంచి పనులతో సద్వినియోగం చేసుకోవాలి. ఎంత వేగంగా వెళ్ళిపోతుంది కాలం. నిన్నగాక మొన్న పుట్టినట్టు అనిపిస్తోంది. అప్పుడే కొందరికి 25 ఏళ్ళు, కొందరికి 30 ఏళ్ళు, కొందరికి 40, కొందరికి 50, కొందరికి 60, కొందరికి 70, కొందరికి 80, కొందరికి డాము. ఇలా కాలం పెరుగుతోంది, కనపడకుండా పోతున్నారు. మన కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళిపోయారు, మరి ఎంతోమంది వెళ్ళనున్నారు, పుట్టబోతున్నారు, రాబోతున్నారు, ఆ వచ్చిన వాళ్ళు పెరుగుతున్నారు, నశించిపోతున్నారు. అందువల్ల కాలం ఎవరి కోసం ఆగదు గనక కాలాన్ని ఏం చేయాలి, సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవడం అంటే ఏం చేయాలి, ఇలా ఎవరైనా పెద్దలు భగవంతునికి సంబంధించిన కథలు చెబుతూ ఉంటే, భగవద్భక్తులైన భాగవతోత్తముల చరిత్రను పెద్దలు చెబుతూ ఉంటే శ్రద్ధగా వినాలి, చెవులు రిక్కించి మరీ వినాలి, ఏమాత్రము అశ్రద్ధ లేకుండా వినాలి. ఎంత శ్రద్ధగా వింటే మనకంత లాభం. కావ్య శాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేనతు మూర్ఖాణం నిద్రయా కలహేనచ. బుద్ధిమంతులు అంటే కాస్త పుణ్యాత్ములు, జ్ఞానులు ఏం చేస్తారు, పవిత్రంగా కాలం గడుపుతారు, కావ్యాలు వింటారు. కావ్యాలంటే పనికిమాల కావ్యాలు కష్టమండి, దిక్కుమాల కావ్యాలు చాలా ఉంటాయి. అవి మనకెందుకు అవి కానీ, బండభూతుల కావ్యాలు. ఇదిగో రాముడి కథ, కృష్ణుడి కథ, భారతంలో ఉన్న మహానుభావుల యొక్క కథ, ఇవి కావ్యాలంటే. అందుకే వాల్మీకి రాసిందా నాది కావ్యం అని ఎందుకు అన్నారంటే, కావ్యం అంటే అది. రామచంద్రుని దివ్య లీలలు ఉన్నాయి, అందులో వైష్ణవ తేజస్సు గురించి చెప్పారు. చివర్న బలం విష్ణో ప్రవర్ధతామన్నారు, విష్ణువు యొక్క బలం పెరుగుగాక అనే మాట ఎందులో ఉంటే అదే కావ్యమని పిలువబడుతుంది. అందుకే ఆది కావ్యమిదంత్వారషం పురా వాల్మీకినా కృతం అని వాల్మీకి స్వయంగా రాశాడు. వాల్మీకి కావ్యము అని వాడాడు. కావ్యం రాశాడు కాబట్టి ఆయన కవి, కవి రాశాడు కాబట్టి అది కావ్యం. ఇటువంటి కావ్యాలను శ్రద్ధగా వింటారు, వాటి గురించి పెద్దలతో చర్చిస్తారు, అందులో ఉన్న మంచి చర్చిస్తారు తప్ప కేవలం వాడు తప్పు రాశాడా, వ్యాకరణ దోషం రాశాడా, ఈ పిచ్చి చర్చలకి తెర తీయరు. వాళ్ళు మహాత్ములు, అందువల్ల సాధ్యమైనంత వరకు మీరు చేస్తున్న పని అన్నమాట. పెద్దలు కావ్యాలు చెబుతూ ఉంటే వింటూ ఉంటారు ధీమంతులు, బుద్ధిమంతులు. ఈ విధంగా శాస్త్రాలతో కావ్యాలతో పవిత్రంగా కాలం వెళ్ళబుచ్చే వాళ్ళంతా కూడా బుద్ధిమంతులే. ఇంకా మూర్ఖులు ఇలా కాలం గడుపుతారు, గొప్పవాళ్ళు ఇలా కాలం గడుపుతారు. మూర్ఖులకు కూడా కాలం గడుస్తుంది. కాలం ఎలా అయినా గడుస్తుంది, పందికి గడుస్తుంది, నందికి గడుస్తుంది, కానీ నంది బుద్ధి వేరు, పంది బుద్ధి వేరు. మూర్ఖులు పందుల్లాంటి వాళ్ళు ఎలా కాలం గడుపుతారు, వ్యసనములతో గడుపుతారు. వ్యసనం అంటే చాలా అర్థాలు ఉన్నాయి. తాగడం, ఇష్ట వచ్చినట్టు తిరగడం, చుట్టా బీడి సిగరెట్లు లాంటివి కాల్చడం, పక్క వాళ్ళని ఏడిపించడం, ఇతరులను బాధ పెట్టడం, ఇవి వ్యసనాలే. వ్యసనం అంటే బాధ అని కూడా అర్థం. కొంతమందికి ఏముండకపోయినా మానసిక బాధ అనమాట. ఏదో అయిపోతుంది అనుకుంటారండి, ఏముండదు. ఎప్పుడు చూసానండి అరసగా గురువు గారు, అదేంటో ఆ ఏడిపింది గురువు గారు అనేటప్పుడు ఏమిటి ఆ గొంతు ఎలా ఉంటుంది దైన్యం. కారణం ఏమిటి, ఇంకేదో రాలేదనే బెంగ. ఇటువంటి బాధలన్నింటినీ కూడా వ్యసనములని అంటారు, గుర్తుపెట్టుకోండి. వ్యసనం అంటే బాధ అని కూడా అర్థం. బాధలతో కొందరు గడుపుతారు. ఇందాక చెప్పినట్టుగా తినకూడనివి తిని, తాగకూడనివి తాగి, అనవసరమైన కాలక్షేపంతో కొందరు గడుపుతారు. ఒకవేళ ఎప్పుడూ వ్యసనాలు కుదరకు 24 గంటలు చుట్టగాల్చలేరు, 24 గంటలు తాగలేరు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, నిద్రయా. ఈ వ్యసనములు లేనప్పుడు నిద్రపోతారు, అయితే తాగుడు, చుట్టా బీడి సిగరెట్టు పేకాట మొదలైనవి. అవి లేనప్పుడు గాఢంగా నిద్రపోతాం. ఒకటే నిద్ర వేళ నిద్ర మండిపోను, పొద్దున లేదు, పగలు లేదు, రాత్రి లేదు, సర్వకాల సర్వావస్థలో నిద్రే. ఈ నిద్రకు ఒక వేళ ఉండాలి. నిరంతర నిద్రతో కొందరు గడుపుతారన్నమాట. ఇక వ్యసనములు నిద్ర లేనప్పుడు ఏం చేస్తారు, కలహీనచ ఇతరులతో తగాదాపడి కాలక్షేపం చేస్తారు. అయితే నిద్ర లేదా వ్యసనం ఈ రెండూ కుదరినప్పుడు నీ జిమ్మడిపోను, నీ చేతులు విరిగిపోను, నీ కొంప కూలిపోను అని పక్కవాళ్ళు తిట్టుకుంటూ యుద్ధం చేస్తూ గడుపుతారు. ఎంత గొప్ప తిట్టండి, నీ జిమ్మడిపోను అంటే జెఫ్వ అంటే నాలుక, అదే వ్యవహారంలో జిమ్మ అయ్యింది. జిమ్మ అంటే నాలుక అని అర్థం ఉండవు ఎత్త తెలుగులో. నీ జిమ్మ పడిపోను అంటే నీ నాలుగు పడిపోను అంటే నీ నోరు పడిపోయి నువ్వు మూగదాని అయిపోయింది తిట్టడం అనమాట. బిందు నీళ్ళ కోసం తిట్టుకోవడం. ఈ నీళ్ళ దగ్గర కుళాయిల దగ్గర వాడో బిందుడు ఎక్కువ నీళ్ళు పట్టుకుంటే నీ జిమ్మడిపోను అని తిడితే నేను ఏంటో చిన్నప్పుడు అర్థం కాక మా నాన్నగారు అడిగితే జెఫ్వ నాలుకరా, జిమ్మ అంటే దానికి వికృతిరా బాబు, అంటే నీ నోరు పడిపోను అని తిడుతున్నారు వాళ్ళు అన్నారు. ఇలా తిట్టుకుంటూ కలహంతో గడుపుతారు. ఏం ఉపయోగం దానివల్ల, ఇతరులతో యుద్ధం చేస్తూ లేదా వ్యసనాలతో లేదా నిద్రపోతూ కాలం గడిపితే చివరి కొద్ది రోజులు చస్తాం, చచ్చి ఎక్కడికి వెడతామో తెలియదు. ఉన్నప్పుడు మంచి పనులు చేస్తే, భగవత్ కథలు వింటే, భగవత్ దర్శనం చేసుకుంటే హాయిగా ఉత్తమ లోకాలకు వెడతాం. పక్కన భగవంతుడు ఉంటే దర్శనం చేసుకోవడానికి కూడా రాకపోతే వాళ్ళ కర్మ ఏం చెప్పగలమండి. భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన పక్కన ఉన్నాడు, జగదంబ మన పక్కన ఉన్నది, ఒక్క క్షణం దర్శనం చేసుకుందాం అని అక్కడికి రాలేనటువంటి వాడు ఎంత దురదృష్ట జాతకుడు అన్నారు. ఎక్కడెక్కడి నుంచో దూర దూర ప్రాంతాల నుంచి, అమెరికా నుంచి వస్తున్నారు ఇక్కడికి. అవునా, ఎంతమంది వచ్చారు ఈ 10-15 రోజుల్లో? అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, సింగపూర్ నుంచి, శ్రీలంక నుంచి, దుబాయ్ నుంచి, కువైట్ నుంచి, వైట్ నుంచి, వైజాగ్ నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి, ఇన్ని చోట్ల నుంచి వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుపోతున్నారు. పక్క నుండి రాలేరు కొంతమంది, వాళ్ళ కర్మ అది. అదనమాట వాళ్ళని మూర్ఖులు అంటారు. వాళ్ళకు కూడా కాలం గడుస్తుందిట. ఈ విధంగా కాలం ఎలా అయినా గడుస్తుంది. ఈ మూర్ఖులు పిశాచములై అల్లాడిపోయి నశిస్తారు. ఇదో మీలాగా పవిత్రంగా కాలక్షేపం చేసేవారు ఉత్తమ లోకాలు కడతారు. ఈ లోకంలో సుఖం పొందుతారు, శరీరం విడిచాక కూడా సుఖం పొందుతారు, ఇహపర సుఖాలు రెండూ పొందుతారు. అలా పొందడానికి వీలుగా ఉండే మహానుభావులైనటువంటి కథలే విష్ణు భక్తుల యొక్క విజయం. అంటే అత్యంత ప్రాచీన కాలంలో, అంటే నేటికి 1000 సంవత్సరాల క్రితం కలియుగంలో, ఇవాళ మనం అప్పుడే 21వ శతాబ్దంలో ఉన్నాం, 2021లో వచ్చేసాం. దాదాపు 1100-1100 ఏళ్ల క్రితం పరమ పవిత్రమైన పండరీపురానికి దగ్గరలో 40 కిలోమీటర్ల దూరంలో ఒక కుగ్రామం ఉండేది, నాగపురము అని పిలిచేవారు. నాగపూర్లు చాలా ఉన్నాయండి మహారాష్ట్రలో. ఢిల్లీ వెడుతున్నప్పుడు, ఇటారిసి వెడుతున్నప్పుడు, మనం కాశీ వెడుతున్నప్పుడు నాగపూర్ జంక్షన్ వస్తుంది, దానికి నాగపూర్ అని పేరు. పండరీపురం దగ్గర కూడా ఒక నాగపురం ఉంది. అప్పట్లో నాగపురము, నాగపురి అనేవారు. క్రమక్రమంగా వ్యవహారంలో నాగపూర్ అయింది. అక్కడ పూర్ వాళ్ళు ఎవరు లేరంత రిచ్చే ఉంటారు, కానీ అయినా నాగపూర్ అంటారు. అది నాగపురం అన్నమాట. ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇటారిసీకి వాటికి వెడుతున్నప్పుడు దారిలో తగిలే నాగపూర్ ఉంది. ఏది వార్ధా దాటాక వచ్చే నాగపూర్, అది విదర్భ దేశానికి రాజధాని. ఒకప్పుడు కుండినపురం అంటే అదే. నాగపూర్ స్టేషన్ నుంచి 30 కిలోమీటర్ల దూరం పెడితే ఓ పెద్ద కొండ, ఆ కొండ మీద రుక్మిణీదేవి స్వయముగా పార్వతీ పరమేశ్వరులను అర్చించినటువంటి గుడి ఉంటాయి. రుక్మిణీదేవి నమ్మితి నామనంబున అనే పద్యం చదివిందే ఆవిడ, తెలుగు ఆవిడ కాకపోయినా పోతన గారు తెలుగు పద్యం చదివించాడు కదా ఆవిడ చేత. సంస్కృతం శ్లోకమేమో వ్యాసుడు చదివించాడు కదా, ఆ శ్లోకము లేక తెలుగు పద్యము చదివినటువంటి దివ్యస్థలం నాగపూర్లో ఉంది. సరిగ్గా నాగపూర్ స్టేషన్ నుంచి 25 నుంచి 30 కిలోమీటర్ల లోపు వస్తుందన్నమాట. చాలా అద్భుతమైన గుడి అది. ఇవి నాకు చాలా ఇష్టమైనటువంటి ఊళ్ళు కొన్ని ఉన్నాయి. అందులో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఉండి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి ఒక గొప్ప అగ్రహారం మంధని అంటారు దాన్ని. రామగుండానికి లేక రామగుండానికి ముందున్న పెదపల్లికి ఒక 25 కిలోమీటర్ల దూరంలో మంథని అనే ఒక అగ్రహారం ఉన్నది. దాని అసలు పేరు మంత్రపురి. ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ వేదం చదువుకున్నారు. చిన్న పిల్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద పిల్లవాడి దాకా అందరూ ప్రాచీన కాలంలో వేదం చదువుకున్నారు. ఇప్పుడిప్పుడు ఉద్యోగాలకి తలోచాటుకు వెళ్ళిపోయారు. కానీ ఆ మంధని అగ్రహారం అంటే ఇంకా దాని గురించి వర్ణించడానికి ఆదిశేషుడు కూడా సరిపోడు, అంత గొప్ప ఊరు. ఆ ఊరికి వెళ్ళి ఉపన్యాసం చెప్పని వాడి జీవితం దండుగా అని పూర్వం పండితులు పలికేవారంటే ఆలోచించండి. అక్కడ మహాలక్ష్మి స్వయంభూ దేవత. ఆ ఊళ్ళో ఎక్కువ మంది సువర్ణ ఇంటి పేరు వాళ్ళు కానీ, ముద్దు ఇంటి పేరు వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందులో ఒక ఆయన మన సువర్ణ లింగయ్య గారు. ఇన్నాళ్ళు మన మధ్యలో మనతో యాత్రలకు వచ్చినటువంటి లింగయ్య గారు మంధని నుంచి ఏలూరు దాదాపు ఒక 35 ఏళ్ళు 36 ఏళ్ల క్రితం వచ్చేశారు. ఆయన ఏలూరులో గురువుగారికి ఎంత సేవ చేశారో మీకు తెలుసు. ఆయనకంటే ముందు ఆయన భార్య ఎక్కువగా వచ్చేది. ఆవిడ భార్య గారి పేరేమిటి చెప్పండి? ఎంత అరుణ. అమ్మో బాగానే గుర్తుపెట్టుకున్నారు. అరుణ్ గారే ముందు మొదట్లో అందరూ అరుణ్ గారి భర్త అనేవారు లింగయ్య గారిని. ఇప్పుడు లింగయ్య గారి భార్య అరుణ్ అయ్యింది అనుకోండి. ఆవిడ ఎటువంటి దంపతులు అండి వాళ్ళు. వాళ్ళ నాన్నగారు 4 వేదాలు చదువుకున్న మహాపండితుడు. ఆయన్ని మీలో ఎవరు చూసుంటారు? బహుశా పార్థసారి దగ్గర అప్పట్లో వచ్చారో లేదు తెలియదు. నేను, మా సత్యనారాయణ మేస్టారు గుర్తి సత్యనారాయణ గారు అప్పట్లో మాతో వచ్చేవారు. ఆయన చూశారు. ఆయన ఏదో కారణం చేత సత్యనారాయణ గారు మధ్యలో వెళ్ళిపోయారు. కొంచెం జాగ్రత్తగా వినండి, మహాత్ముల గురించి తెలుసుకోవాలి. చెప్పానుగా ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా పండితులేనని, అందరికీ వేదం వచ్చు. ఆ ఊళ్ళో వాళ్ళకి 2 నియమాలు ఉన్నాయి. అందరూ వేదం చదవాలి, స్మార్తం నేర్చుకోవాలి, ఇది ఒక నియమం. అందరూ వంట నేర్చుకోవాలి, ఎవరి వంట వాళ్ళు చేసుకోవాలి. అవసరమైతే 100 మందికి వండి పెట్టాలి, ఎందుకంటే బయట ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళు తినరు. అందులో బూడిద గుమ్మడికాయ వంటకాలు మరింత అద్భుతంగా చేస్తారు. కాబట్టి ఆ ఊళ్ళో ఉన్న అగ్రహారంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ వంట వచ్చు, ఇటు పాండిత్యము వచ్చు, 2 వచ్చు. సంస్కృతం కూడా చదువుకున్నారు. ఇంకా వాళ్ళకి పోతన భాగవతం అంటే పిచ్చి. ఇంకా దాని గురించి వేరే చెప్పలే, అంత పిచ్చి అనమాట, అంత ఇష్టం. ఇష్టం అనడం కంటే పిచ్చి అంటే బాగా అర్థమవుతుంది అనమాట. ఆ ఊళ్ళో మంచం మీద మరికొద్దిసేపట్లో శరీరం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నవాడి దగ్గర నుంచి అప్పుడు పుట్టిన సంటిపిల్ల వరకు అందరూ పోతన భాగవతం కంఠస్థం చేసిన వాళ్ళే. అటువంటి వాళ్ళ దగ్గర భాగవతం చెప్పాలంటే అవతలడికి ఎంత దమ్ము ఉండాలి? అటువంటి చోటకి నేను 5 సార్లు భాగవతం చెప్పడానికి వెళ్ళి పద్మపురాణం 1 సారి, స్కాందపురాణం 3 సార్లు చెప్పాం. అద్భుతం ఆ కార్యక్రమం. అందులో మొదటి 2 సార్లు లింగయ్య గారి తండ్రి వచ్చేవారు. కొంచెం జాగ్రత్తగా వినండి. లింగయ్య గారి తండ్రి గారు అంటే 4 వేదాలు చదువుకున్న పండితుడు. లింగయ్య గారు అంటే ఈ ఉద్యోగంలోకి వచ్చేసారు కానీ ఆయన తమ్ముడు మళ్ళీ మహానందిలో చాలా కాలం ప్రధాన అర్చకులుగా వేద పండితులుగా ఉన్నారు. వేద పండితులు అర్చకులు కాదు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన మహబూబ్ నగర్ ఎక్కడికి వెళ్ళిపోయారు వేరే విషయం అనుకోండి. చెప్పానుగా మొత్తం ఆ ఇళ్లలో అందరికీ వేదం రావాలి, అదొక నియమం కదా. నేను పురాణం చెప్పడానికి వెళ్ళాను. కలశస్థాపన జరిగింది. ఈ సత్యనారాయణ గారు, గొర్తివారు, మా పెద్దన్నయ్య ఇలా ఐదుగురేమో భాగవతం పారాయణ చేస్తారు. నేనేమో పురాణం చెప్పాలి. అక్కడ పురాణం అంటే ఇలా గంట రెండు గంటలు కాదు, పొద్దుట ఎట్టి పరిస్థితుల్లో 9 పురాణం మొదలెట్టాలి. 12:30 ఆపితే ఒప్పుకోరు. 3:30 పొద్దున్న ఏది నేను ఒక్కడిని. పోనీ ఇంకోళ్ళు ఎవరిని వాళ్ళు చెబుతామంటే వినరాయి వచ్చినప్పుడు ఎంత గొడవ అంటే అక్కడ ఎవండి రిలీవర్లుగా కూర్చోబెట్టండి అంటే మీరు తప్ప ఎవరు చెప్పినా మేము వినలేమనేవారు. జరిగింది అడగండి అక్కడ పక్కన ప్రత్యక్ష ప్రమాణం ఆయనే. మళ్ళీ పోనీ మధ్యాహ్నం విశ్రాంతి ఉంటుందా, భోజనం చేయగానే 3 మొదలెట్టారు 2:30. నాకేమో మధ్యాహ్నం కాసేపు పడుకుంటే నిద్రపోతే కానీ గొంతు లేవదు. అందుకని అతి కష్టం మీద ఆయన బతిమాలు ఒక అరగంట ఏదో లాగించండి మీరని చెప్తే ఆయన వెళ్ళేవారు. ఆయన నేను వచ్చేదాకా వాళ్ళు అలాగే కూర్చునేవారు. 1:30 మొదలెట్టేవాడిని. పోనీ ఏదో మమ్మల్ని మా వానాన్ని వదిలేస్తే మేము పురాణం చెప్తాం కదా, అలా కాదు. బొబ్బట్లు నేతిలో ముంచి నోట్లో కుక్కాలి. బాబోయ్ కొంచెం తింటే మధ్యాహ్నం నిద్ర లేకుండా కాస్త పురాణం చెబుతాం కదా అంటే, కాదండి ఎవడొప్పుకుంటాడండి, నేతిలో అలా ఉంచవలసిందే, నీ నోట్లో పెట్టవలసిందే. అంత ప్రేమగా చూస్తారు. పార్వతమ్మ గారిని ఒక ఆవిడ హిందీ టీచర్ చేశారు. ఆవిడైతే కొడుకా కొడుకా వచ్చినావు అని నన్ను కూర్చోబెట్టి ఆ బొబ్బట్లు పెట్టేదాకా ఆవిడ బాధపడలేక చటుక్కున ఆ బొబ్బట్టు తీసి పక్కన ఆయన ఆ విస్తట్లో వేసేవాడి అనమాట. అంటే ఎంగిల్ చేయకుండాలండి, నా దాంట్లో తినేసేమప్పుడే అని ఇంకోటి వేసేది. ఓ డజను బొబ్బట్లు నాకేస్తే ఈ డజను పక్క వాళ్ళకి వేస్తే వాడు గురువుగారి పక్కన కూర్చుంటే హడిలిపోతున్నాం బాబు అండినేవారు ప్రారంభంలోనే. అంటే అంత ప్రేమ కోసం చెబుతున్నారు వాడు, అలా తినిపిస్తారు. ఇది తిని వాడు మళ్ళీ మధ్యాహ్నం 3 పురాణం ఏం చెబుతాడు చెప్పండి. 12:30 స్వస్తి చెప్పాక 1 వెళ్ళి భోజనానికి కూర్చుని 2 వాడు పెట్టింది తిని మళ్ళీ 2:30 పురాణం అంటే ఆతిథ్యానికి మనం ఏమిచ్చినా తక్కువే. ఇంకా గ్రామం గురించి, ఆ గ్రామంలో ఉన్నటువంటి పండితుల గురించి పొగడటం చాలా తక్కువ. అందరూ వైదిక వృత్తిలో ఉన్నటువంటి పుణ్యాత్ములు అని చెప్పాను కదా. అందులో ఈ లింగయ్య గారి తండ్రి చతుర్వేద పండితుడు, చతుర్వేదాలకి భాష్యం చెప్పేవాళ్ళు అరుదుగా ఉంటారని భాష్యం కూడా చెప్పేవారు. నేనేమో ఎత్తైన కుర్చీ వేసి కూర్చోబెట్టేవారు పురాణానికి, ఆయనేమో పాదాల దగ్గర కూర్చునేవారు. నాకు లోపల ప్రాణం గెదగెదలాడేది. మీరు వేద పండితులండి పెద్దలు కదా అంటే, మీరు సుకుడు నాకు తెలుసు, అభినవ సుకుల దగ్గర పురాణం వింటున్నప్పుడు నేను కిందే కూర్చుంటానని వారు. అసలు సిసలైన వేద పండితుల యొక్క బుద్ధి ఎలా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వేద పండితులంటే 2 చదువుకుని దురహంకారంతో ఉంటే వేద పండితులు ఎందుకు అవుతాడు, వాడు వేదనా పండితులు అవుతాడు. ఆ ఊళ్ళో వాళ్ళ దగ్గర వినయం నేర్చుకోవాలి మనం అనమాట. మహాత్ములు వాళ్ళు, నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే అనమాట. తర్వాత ఆయన 2 తర్వాత వెళ్ళిపోయారు, మిగతా పురాణాలకు లేరు, అది వేరే విషయం. 7 80 వయస్సు ఉన్న ఒక చతుర్వేద పండితుడు, సంస్కృతం ఆమూలాగ్రం చదువుకున్నవాడు కింద కూర్చుని పురాణం వినేవారు. ఎంత సన్మానం చేశారు, గండపెండేరాలు లాంటివి కాళ్ళకి పాదపూజ చేయటం, బ్రహ్మరథం అంటే ఏమిటో ఆ ఊళ్ళో చూశాను నేను. ఆ లింగయ్య గారి సోదరీమణి అంటే కజిన్ అనమాట ఒక అక్కగారు ఈ నాగపూర్లో ఉంటారు, ఈ కుండినపురం దగ్గర. మేము ఎప్పుడు యాత్రలకు వెళ్ళినా మరి నేను ఎక్కడ పడితే అక్కడ తినడానికి లేదు కదా, మిగతా వాళ్ళకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చుకుని హోటల్లో తినలేను, నేను తెచ్చుకున్నవే తినాలంటే కష్టం. అందుకని నా కోసం నాగపూర్ రాగానే స్టేషన్కి అర్ధరాత్రి అయినా లేక 10 వెళ్ళినా ట్రైను, ఈ లింగయ్య గారు చెప్పగానే వాళ్ళ అక్కయ్య గారు పరుగు పరుగులు వచ్చి గురువుగారు అని నమస్కరించి స్టేషన్లో ఇంకా రైలు అయ్యేలోపే మీదపడి నమస్కరించి భోజనం పట్టుకొచ్చేదాన్ని. ఇప్పుడు బహుశా లింగయ్య గారు హైదరాబాద్లో ఉన్నారో లేకపోతే మంధనలో ఉన్నారో కానీ లైవ్ మాత్రం వింటూ ఉంటారు ఆయన. ఈ సమయంలో వాళ్ళిద్దరు పిల్లలు అమెరికాలోనే ఉన్నారు. ఒకరోజు నేను, ఏమండి లింగయ్య గారి సోదరీమణి మీ పేరేమిటో తెలియదు, ఎప్పుడు వచ్చినా భోజనం పెడుతున్నారు, ఈ భోజనం కంటే నాకు భోజనం కావాలండి అన్నాను. ఏమిటి చెప్పండి అన్నారు ఆవిడ. భోజనం అంటే ఆవిడ దృష్టిలో ఏ చపాతీలో పూరీలో అడుగుతానేమో అనుకున్నారు. కుండినపురం అంటే నాగపూరి అని విన్నాను, అది ఎక్కడుందంటే అదేనండి మా ఇంటి దగ్గరే ఉందన్నారు అప్పుడు ఆవిడ. ఆ విధంగా ఆవిడ ద్వారా ఆ గుడి గురించి, ఆ ప్రాంతం గురించి విని స్థానికులు గనక వాళ్ళకి మరాఠీ భాష కొట్టిన పిండి గనక వాళ్ళ ధర్మమానని ఆ విశేషాలు చూడగలిగాం. జీవితంలో ఒకసారైనా కుండినపురానికి వెళ్ళి తీరాలి. అత్యంత పవిత్రమైన ఆలయం అది, విదర్భ దేశానికి రాజధాని అది ఒకప్పుడు అన్నమాట. ఆ నగరాన్ని భీష్ముకుడనే మహారాజు పరిపాలించాడు. ఆ భీష్ముడి కూతురే రుక్మిణీదేవి అంటే. ఇంకా మీకు చెప్తాను కదా, అక్కడికి ఒక్కసారి వెళ్ళండి, నమస్కరించండి. ఆ ఊళ్ళో ఈ మంధని వాళ్ళు కొంతమంది ఉన్నారన్నమాట. అక్కడ వాళ్ళంతా మహాత్ములు. మరొక్కసారి ఆ మంధని అగ్రహారానికి మనందరం కూడా జోహార్లు చేద్దాం. అటువంటి అగ్రహారాలు ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుందాం. ఎన్నిసార్లు పిలిచినా ఆ ఊరు ఎందుకు వెళ్ళాలనిపిస్తుందంటే, ఆ ఊళ్ళో వాళ్ళ ప్రేమ అటువంటిది. ఆ ఊళ్ళో అందరూ అటువంటి వాళ్ళే. అందులో ప్రత్యేకంగా ఈ అగ్రహార ప్రాంతంలో వాళ్ళు అచ్చట పుట్టిన చిగురు కొమ్మయిన చేవా అని పిలువబడేవాళ్ళు అనమాట. ఒక ఆవిడ మీకు గుర్తుంది లేదా, ముసలావిడ ఆవిడ, పోతన గారి పద్యాలు, ఆంధ్రనామ సంగ్రహం, అమర కోసం, ఈ చివరిను చివరిదాకా కూర్చోబెట్టి వినిపిస్తూనే ఉండేది. ఎన్ని గంటలైనా వినిపించేది. మంత్రపుష్పం వాళ్లే చెప్పుకుంటారు, వాళ్ళకి వేరే ఎవరు అక్కర్లా అక్కడ ఆడవాళ్ళకి. ఆ నాగపురం గురించి ఎంత చెప్పారు. ఇలాంటి నాగపురాలు మహారాష్ట్రలో కొన్ని ఉన్నాయి. అందులో పండరీపురానికి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఒక నాగపురం ఉన్నది. ఆ ఊళ్ళో ఒక మహాత్మురాలు ఉన్నది. ఆవిడ అవ్వడానికి విప్రవంశంలోనే పుట్టింది. నియమాలతో పరిపాలన చేసేది. ఆవిడకి 12వ ఏట పెళ్ళైపోయింది. పూర్వకాలంలో చిన్నప్పుడు పెళ్లి చేసేవారు, బాల్యకాలంలోనే వివాహం చేసేవారు. ఆవిడకి పెళ్ళి అంటే ఏమిటో తెలియదు కానీ అందరూ మొగుడు వస్తాడు, మొగుడు వస్తే ఆవిడ బూరెలు పెడతాడంటే బూరెలు కోసం పెళ్లి చేసుకుంది పాపం. చిన్నప్పుడు ఆ రోజుల్లో అలాగే బూరెలు గారెల కోసమే పెళ్లి చేసుకునేవారు. నా తర్వాత మా రత్నాకర్ ఉండేవాడు, పెళ్లిలో బూరెలు తిన్నప్పుడల్లా పెళ్లిలో బూరెలు పెడతారా అమ్మా అన్నాడు మా అమ్మని. అవును అనగానే అయితే నాకు పెళ్లి చేసేవా అన్నాడు వాడు. అంటే ఆ తర్వాత బూరింటే ఎవడో తెలిసింది అనుకోండి, జబ్బకు వెళ్ళి జీవితంలో బూరింటే అడిగిపోతున్నాడు ఇప్పుడు పెళ్ళయ్యాక. కానీ ఆ రోజుల్లో పెళ్ళికి ముందు చిన్నప్పుడు అందరికీ బూరెల కోసం పెళ్లి చేసుకోవాలనిపించేది. ఇప్పుడు పెళ్లి లేని వాళ్ళందరూ కూడా, మీరందరూ కూడా బుగ్గల బూరెలో ఉబ్బుతూ ఉన్నాక ఈ రకమైన బూరెలు ఉంటాయా అని అర్థమవుతుందనమాట. ఇప్పుడు ఇది బూరి, అది బూరి. సరే మొత్తం మీద ఏమైతేనే పాపం ఈవిడ ఈ బూరెలు గీరెలు చూసుకుని ముచ్చటపెట్టి పెళ్లి చేసుకుంది. తర్వాత కొద్ది రోజులకి కాపురానికి వెళ్ళాలని కానీ కాపురం అంటే ఏమిటి అంది. అంటే భర్త గారింటికి వెళ్ళాలి అన్నారట వాళ్ళు. ఇంతకీ భర్త గారి ఇల్లు ఎక్కడుంది అంటే మళ్ళీ ఈ నాగపురానికి దగ్గరలోనే ఫకీరపురం అని ఉండేది అప్పట్లో. అక్కడికి వెళ్ళేవారట, ఇంకొక 5 మైళ్ళు దూరంలో. అత్తారింటికి మొత్తం మీద భర్త గారింటికి వెళ్ళిపోయింది. భర్తగారు మంచివాడు, ప్రేమగానే చూసేవాడు, కాకపోతే నాస్తికుడు వాడు. వాడికి గుడి అంటే ఇష్టం లేదు. గుడి గురించి తప్ప ఇంకా దేని గురించైనా ఎత్తు అనేవాట. ఈ పిల్లకి చిన్నప్పటి నుంచి సంస్కారం అలవాటు కనుక రోజు శివాలయానికి వెళ్ళేది, అర్చన చేసేది. ఈ ఊరికి వచ్చిన తర్వాత మొగుడితో పెళ్ళయిన తర్వాత ఇక గుడి లేదు, బడి లేదు, ఇంట్లో మడి లేదు. అయినా సరే పరమేశ్వరుని భక్తితో కొలుస్తూ శివుడే నా భర్తని మారుస్తాడు, ఎప్పటికైనా నా భర్తలో మార్పు వస్తుంది అని శివనామ సంకీర్తనం చేసేది. ఏమున్నా లేకపోయినా ఈ సృష్టిక్రమం ఒకటి ఉంటుందిగా. భర్తతో కాపురానికి వెళ్ళిన కొంతకాలానికి ఈవిడ గర్భం ధరించింది. బంగారం లాంటి కొడుకు పుట్టాడు, పరమసుందరుడైన కొడుకు పుట్టాడు, తెల్లగా నిగనిగలాడిపోతున్న కొడుకు పుట్టాడు, ముచ్చటగా ఉన్న కొడుకు పుట్టాడు. ఆ ప్రాంతం వాళ్ళకి నాగ శబ్దం అంటే బాగా ఇష్టం. అందుకని ఈ కుర్రాడికి నాగోబా, ఈ మరాఠీ భాషలో నాగోబా అంటే నాగపుత్రుడు, విఠోబా విఠలుడు యొక్క కొడుకు. ఈ బా అనేది పుత్రుడి శబ్దానికి వాడతానమాట. అందుకే విఠోబా, నాగోబా, చందోబా, ఈ బాలన్నీ అవే. ఇది స్త్రీలకైతే బాయి, సక్కుబాయి, అహల్యాబాయి అంటే తత్సంతానము అని అర్థం అనమాట. అది మరాఠీ సంప్రదాయం. ట అని ఎందుకన్నానంటే మరాఠీ పాండిత్యం నాకు లేదు కనుక, మరాఠీలో పెద్దగానే పండితుడు కాదు. ఈ హిందీలో ఈ అనువాదాలు చదువుకోవడం వల్ల, సంస్కృతంలో కొంతమంది మహాత్ములు రాయడం వల్ల, ఇప్పుడు నిమాయి ఉన్నాడు అనుకోండి, నిమాయి అంటే ఆయన కృష్ణ చైతన్య, కృష్ణ చైతన్య మతాన్ని స్థాపించి గౌడీ మఠం స్థాపించిన ఆయన పేరు కృష్ణ చైతన్య స్వామి. ఆయన అసలు పేరు నిమాయి, ఆయన బెంగాలీవాడు. కానీ మరి సంస్కృతంలో ఇటువంటి భక్తులు అందరి చరిత్ర రాశాడు. ఆ సంస్కృతం కూడా క్లిష్టంగా ఉండదండి. అసలు నన్ను అడిగితే తెలుగు కంటేది తేలిగ్గా ఉంటుంది కొన్ని చోట్ల. అంత చక్కగా రాశారు ఆ రోజుల్లో మహానుభావులు. భక్తజయదేవుడి భాష ఏం క్లిష్టంగా ఉంటుంది? భక్తజయదేవుడి భాషని కొంచెం మనం ప్రయత్నిస్తే అత్యంత సులభంగా ఉంటుందన్నమాట, హాయిగా ఉంటుందన్నమాట. హరిరితి హరిరితి జపతి సకామం, ఆమె కామంతో కోరికతో హరి 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 అని జపిస్తోంది. ఇది అర్థం కాకపోవడానికి ఏముంటుంది ఇందులో అంటే, బొత్తిగా సంస్కృతంతో టచ్ లేకపోతే అది వేరే విషయం, కానీ కొంచెం సంస్కృత పరిచయం ఉన్నవాడికి అర్థమైపోతుంది అనమాట. యది హరిస్మరణే సరసం మనో యది విలాస కళా సుకుతూహలం మధుర కోమల కాంత పదావళి శృణు సదా జయదేవ సరస్వతీ
జయదేవ సరస్వతి.
నీకు శ్రీకృష్ణుడి మీద నిజంగా భక్తి ఉంటే హరిస్మరణే సరసం మనః, నీ మనస్సు హరిస్మరణ చెయ్యాలి అనే ఆనందంతో కూడి ఉంటే, ఇక్కడ సరసం అంటే రసం అంటే ఆనందం అన్నమాట, నీ మనస్సులో హరిస్మరణ చెయ్యాలనే ఒక ఆనంద లక్షణం ఉంటే, హరిని స్మరిస్తే మనస్సు ఆనందం పొందుతుందండి. హరిని స్మరించకపోతే ఆనందం ఉంటుంది. హరిని స్మరించి మానసిక ఆనందం పొందాలనే కోరిక నీకుంటే, ఎది విలాస కళా సుకుతూహలం కళాసు కుతూహలం రెండు అనమాట. అంత టెక్నిక్గా రాశాడు ఆయన. ఆ శ్రీమన్నారాయణుని యొక్క విలాసాల మీద, ఆయన లీలల మీద నీకు నిజమైన భక్తి ఉంటే, వినాలనే కుతూహలం ఉంటే, ఆయన లీలలన్నీ కళలు, షోడశ కళలు కదా, ఆయన 16 కళలు తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే, నిరంతరము జయదేవుని యొక్క వాక్కులు విను, జయదేవుని కీర్తనలు విను, జయదేవుడి కీర్తనలు అంతరార్థాలతో వింటేనే నీకు ఆయన మీద భక్తి ఏర్పడుతుంది, బాగుపడతావు అన్నాడు. కాబట్టి జయదేవుడి కవిత్వం కేవలం ఏదో శృంగార రసం ఉండదు, కొంచెం జాగ్రత్తగా పెడితే అత్యద్భుతమైన తత్వం ఉంటుందన్నమాట. అది అర్థం కావాలంటే మనకు కొంచెం జ్ఞానం ఉండాలి, ఇవి తెలుసుకోవాలి మనం. కాబట్టి ఇలాంటి భాష అలవాటు పడితే తేలిగ్గా మనకి సంస్కృతం వచ్చేస్తుంది. 4 రోజులు మీరు జయదేవుని అష్టపదులు తాత్పర్యంతో వినండి నా దగ్గర, కొద్ది రోజుల పాటు రోజు కొన్ని శ్లోకాలు వినండి, భారతం లాంటివి వినండి, ఆ తర్వాత సంస్కృతంలో మీరే మాట్లాడతారు. లేదా మహానుభావుడు దోర్బల ప్రభాకర శర్మ గారని కొవ్వూరులో ఉన్నారు, ఆయన ఒకసారి మన దగ్గర పిలిపించాం, అటువంటి వాడు ఒక వారం రోజులు ఇక్కడ అట్టే పెట్టుకుని ఆయనతో కూర్చోండి, తర్వాత వద్దన్నా సంస్కృతంలో మాట్లాడతారు వీరు. ఆయన ఇంట్లో పిల్లి కుక్క చిరుక కూడా సంస్కృతంలో మాట్లాడతాయి. అందుకే నేను ఒకప్పుడు ఆయన మీద పద్యం చెబుతూ, యవ్వాని దివ్యైక గృహసీమ ముందుండు ఇటపల్కవచ్చు సంస్కృతమటంచు, యవ్వాని ముఖపద్మ మేపృద్దు దూచిన కృతి చెప్పవచ్చు సంస్కృతమునందు, యవ్వాని పదసేవ లేవేళ్ల చూచిన చిలుకలు పలుకు సంస్కృతమునందు అని ఈ విధంగా ఆయన మీద ఆఖరణ, అతడు సంస్కృత భాష మహాభిమాని దోర్బల అన్వయ వంశ చంద్రుండె అయ్యు అగు ప్రభాకరుడు అట్టి మహానుభావు అని ఆయన మీద పద్యం చెప్పుకున్నాను. ఆయన చాలా మంచి అద్భుతమైన పాండిత్యం కలిగిన వాడు, ఉత్తముడు, మనస్సు మంచిది. దిక్కు మళ్ళీ పాండిత్యానికి ఏముంది, పాండిత్యం అలాగే వస్తుంది, 4 ముక్కలు చదువుకుంటే వస్తాయి. పండితులు కాదు వాళ్ళు, కేవలం చదువుకున్నవాళ్ళు. పండితులకి చదువుకున్న వాళ్ళకి తేడా ఉందండి, విద్యావంతులు వేరు పండితులు వేరు. చాలామంది వాళ్ళు చదువుకుంటున్నారు, అక్షరాలు చదువుకుంటున్నారు, కానీ వాళ్ళు పండితులు అవుతారు? పండితాహ సమదర్శినః, ప్రతి ప్రాణిలో పరమాత్మను చూచి ప్రతి ప్రాణిని ప్రేమించి ఎవరిని ద్వేషించకుండా ఉంటే వాళ్ళు పండితులు అంటే. అందుకే నేను నీలకంఠేశ్వర శతకంలో అకటా పండిత శబ్ద నిర్వచనమేమైపోయెనో, అకటా పండిత శబ్ద నిర్వచనమేమైపోయెనో, ఒక్క మాటకు అర్థంబును చెప్పి అర్థములు కొంటల్పెచ్చు మీరెంగదా, సకల ప్రాణులలో సమత్వమును కాంచంజాలు నెవ్వాడు వానికి పో, పండిత శబ్దమర్హమగు తండ్రి నీలకంఠేశ్వర. నీలకంఠేశ్వర శతకంలో ప్రతిపద్యం ఏదో ఒక భావంతో ఇలా రాసింది. ఇవాళ పండిత శబ్దానికి నిర్వచనం ఏమైపోయిందో, ఏదో ఒక మాటకు అర్థం చెప్పి అర్థాలు డబ్బులు గొంతడం ఎక్కువైపోయింది. కానీ సమస్త ప్రాణులలో పరమాత్మను చూచినవాడు, సమత్వం చూచినవాడే పండితుడు. వానికి పో పండిత శబ్దం అర్హమగు తండ్రి నీలకంఠేశ్వర అన్నాను. కాబట్టి మహాత్ములు పండితులు అవ్వాలంటే కష్టం, అది అలాంటి వాళ్ళ దగ్గర సంస్కృతం నేర్చుకుంటే చకచకచక సంస్కృతం వస్తుంది. ఎందుకు తెగతాగి ఎర్రబడిన కళ్ళతో జరదా కిళ్ళీలు కారాకండ్లు కిళ్ళీలు వేసి వాడిలాంటి వాడు వీడిలాంటి వాడు అంటూ మళ్ళీ అందరిలో భేదాలు వెతికి శాఖలు వెతికి కొట్టుకుని చచ్చి దానివల్ల వాడికి ఏం ఉపయోగం లేదు. చిచ్చి చిచ్చి భేదభావం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే వాడు భ్రష్టుడు. ప్రతి ప్రాణిలో పరమాత్మను చూడాలి. అసలు ప్రతి కులము ప్రతి జీవి ఆఖరికి చేమదోమ కూడా భగవంతుడు అంటూ ఉంటే ఉన్న 4 మళ్ళీ భేదభావం ఏమిటండి? నీ గోత్రం వేరు నా గోత్రం వేరు, నీ శాఖ వేరు నా శాఖ వేరు, నువ్వు గొప్పవి నేను తక్కువని ఇట్టి భ్రమ. ఈ పిచ్చాళ్ళు కళ్ళు మూసి తెరిచేలో చస్తారు, చచ్చాక ఎక్కడికి వెళ్తారో అడుగు తెలుసు. ఏ వ్యక్తికి దురభిమానం ఉంటుందో తన కులం మీద, వాడు చచ్చాక ఆ కులానికి వ్యతిరేకంగా ఉండే కులంలో పుట్టి ఈ కులానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడని చెప్పారు చూడండి వీరు పురాణాల్లో. ఒక వ్యక్తికి తన కులం అంటే బాగా వెర్రనుకోండి, అటువంటి వాడు తన కులం కోసమే పనిచేస్తే వాడు చచ్చిపోయాక వచ్చే జన్మలో ఈ కులాన్ని నాశనం చేసే కులంలో పడతాడు మళ్ళీ. అందుకనే ప్రీతి ఉండాలి, ప్రీతి ఉండాలి కానీ వెర్రు ఉండకూడదు అని శాస్త్రం అన్నమాట. ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నాను ఇదంతా నేను అంటే, సంస్కృతం చాలా తేలికైనటువంటి భాష, దాన్ని చదవాలి. నేను అలాంటి వాటిల్లో చదువుకుని ఈ మరాఠీ భాషలో విఠోబా నాగోబా అంటే వీటికి అర్థాలు ఇవని తద్వారా తెలుసుకోగలిగాను అన్నమాట. హిందీ వల్ల కొంత నాకు అడ్వాంటేజ్ వచ్చింది, అదృష్టవశాత్తు హిందీ నాన్నగారు అమ్మ నేర్పారు గనక, కృషి చేసి దాన్ని పెంచుకున్నాం గనక. కాబట్టి ఇంతకీ నాగోబా అంటే నాగజాతికి సంబంధించిన వాడు, అంటే నాగకుమార్ అంటే ఏమర్థమో, ఫణి కుమార్ అంటే ఏ అర్థమో, సర్పకుమార్ అంటే ఏ అర్థమో, నాగోబా అంటే అదే అర్థం. ఈ కుర్రవాడికి నాగోబా అని పేరు పెట్టారు, వాడికి 6 నెలలు వచ్చాయి. హఠాత్తుగా ఒక రోజున గుండెపోటుతోటి ఈ అమ్మాయి భర్త చచ్చిపోయాడు. ఆ అమ్మాయి భర్త చిన్న వయసులో చచ్చిపోయాడు అన్నమాట. పిల్లాడు పుట్టి పుట్టగానే 6 నెలలకి భర్త పోవడంతో ఏడ్చేసిందిట ఆ పిల్ల. ఆ పిల్ల పేరేమిటో తెలియదు కానీ మొత్తం మీద ఆవిడ మాత్రం ఏదో పురాణ కథల్లో విధవ అని మాత్రం పిలిచేవారు. భర్త లేని స్త్రీ, భర్తృహీన అన్నారు. కొన్ని పాత్రలకు ఎందుకో పేర్లు పెట్టలేదు. ఇప్పటికీ అగస్త్య భ్రాత అంటారు, అగస్త్య భ్రాతకు కూడా పేరుంది, సుదర్శనుడు అని పేరు వాడికి. సుదర్శనుడు అగస్త్యుని యొక్క సోదరుడు, కాకపోతే వ్యవహారంలో అగస్త్య భ్రాత అంటారు అవునా. అలాగే ఈవిడికి కూడా ఈ నాగోబా తల్లికి భర్తృహీన అని మాత్రమే పేరున్నది నేను చదువుకున్నటువంటి ఈ పాండురంగడికి సంబంధించిన కథల్లో. భక్త విజయంలో, విష్ణు భక్త విజయంలో అదే పేరు పెట్టారు. భర్త పోగానే వాడు చాలా దుఃఖపడిపోయింది. శవాన్ని తగలబెట్టకుండా గుండెలు బాదుకుని ఏడుస్తూ చంటి పిల్లాడిని చంకన వేసుకుని శవాన్ని ఇంట్లో పెట్టి, ఆవిడ దురదృష్టం ఏంటంటే అత్తారు లేరు, అంటే భర్త తల్లి తండ్రి కూడా లేరు, కాబట్టి అత్త లేరు, మామగారు లేరు, కేవలం భర్త కొడుకే ఉన్న. భర్త చచ్చిపోయాడు, శవాన్ని తగలబెట్టేందుకు ఇంకా ఎవరు జనం రాలేదు. ఈ చంటాణ్ణి 6 నెలల బాబుని చంకన వేసుకుని ఈ నాగోబాని అందరిళ్ళకి వెళ్ళి మా ఆయన చచ్చిపోయాడు బతికించండు అని అడగడం మొదలెట్టింది. పార్థసారథిగారి దగ్గరికి వెళ్ళింది. సారథిగారు, సారథిగారు ఇన్నాళ్ళు మీరు మా ఇంటి పక్కనే ఉన్నారు కదండి, నేను ఇచ్చిన కాఫీ తాగారు కదండి, మా ఆయన బతికించండి అంది. ఆయన నవ్వి, ఆ శక్తి నాకుంటే నీ కాఫీ ఎందుకు తాగుతానమ్మా, నేను ఎప్పుడో కాఫీ బదులుగా విషమే తాగి బతికేవండి అన్నారు ఆయన. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళింది సాయి గారి దగ్గరికి. అబ్బెబ్బే గుళ్ళో హారతి ఇమ్మంటే ఇస్తాను కానీ ప్రాణాలు ఎక్కడి నుంచి తెస్తానండి అన్నాడు పాప ఆయన. సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళింది. అమ్మ సత్యనారాయణ నా పేరు పెట్టారంట నిజమే, కానీ సత్యంగా ఒకళ్ళు చచ్చిపోతే వాళ్ళు బతికించలేము, బతికించగలిగితే నేను మాత్రం ఎక్కడ ఎందుకుంటాను తల్లి, హాయిగా సత్రం పళ్ళు ఇక్కడ చచ్చిన వాడిని బతికించబడిన బోర్డు కట్టుకుందరు, బోర్డు డబ్బులు వచ్చేవి నాకు అన్నారు ఆయన. ఈ విధంగా ఎక్కడికెడితే అక్కడ ఏ ఇంటికి వెళ్ళినా చచ్చిన నీ మొగుడిని బతికించలేమన్నారు తప్ప బతికిస్తామని ఒక్కడంటలేదు. అదేంటో కానీ అసలు ఈ మనుషులకి అసలు కృతజ్ఞత ఉండదండి, మన దగ్గర తింటారా, మనం చచ్చిపోతే బతికించరు, మన కోసం ఏమీ చేయరు, శవాన్ని మోసుకుపోతారు, మోసుకుపోవడానికి కూడా రారు. ఆహా మానవులారా మీరెంత కృతజ్ఞులు అనుకుంది ఆవిడ. అలా ఏడుస్తూ ఏడుస్తూ తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఒకచోట నాగోటి పౌరాణికుడు కనబడ్డాడు. ఆయన ఆ ఊళ్ళో పురాణం చెప్పడానికి వచ్చాట. వన్ వీక్ పురాణం చెప్పడానికి వచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళి వీడు పీక్కి వెళ్ళిపోయి ఏడ్చి, అప్పటికే ఏడ్చి వీక్ అయిపోయి ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని, మీరు పురాణములు చెబుతున్నారు, నా భర్తని బతికించవలసిందే, లేకపోతే పురాణాలు చెప్పడం మానేయండి, నా మొగుడిని బతికించండి, బతకలేనంది, నీ భర్తని గ్యారంటీగా బతికిస్తానన్నాడు ఆయన. అమ్మ అన్నది ఆవిడ ఆనందపడిపోయి. కాకపోతే నాకు నీ భర్తని బతికించడానికి 2 కేజీలు ఆవాలు కావాలి, 2 కిలోలు ఆవాలు కావాలి. అప్పట్లో కిలో బదులు షేర్లు అనమాట, 2 షేర్ కావాలి, రాజికలు కావాలి, ఆవాలు కావాలనగానే 2 షేర్లు ఎంతండి, 2 నిమిషాల్లో తెస్తాను, మా ఇంట్లో బస్తాడు ఉన్నాయి అంది ఆవిడ. మీ ఇంట్లో ఎన్ని బస్తాలున్నా బస్తాలు ఆవాలు నాకు పనికిరావు, నువ్వు 2 షేర్లు ఆవాలు తేవాలి. ఆవాలు ఎక్కడి నుంచి తేవాలి, ఇంతవరకు మీ ఊళ్ళో ఏ ఇంట్లోనూ ఎవడు చావని ఇంట్లోంచి తేవాలి ఆవాలు, ఇంతవరకు మీ ఊళ్ళో పీనుగు వెళ్ళని ఇళ్ళుంటే ఆ ఇంట్లోంచి ఆవాలు తేవాలనగానే అలాగేనండి అని బయలుదేరింది. బయలుదేరి ఒక ఆయన ఇంటికి వెళ్ళింది. ఇక్కడ పేర్లు చెప్పనులేండి, చెబితే ప్రమాదం, అందుకని తెలుసున్న వాడు పేరు కూడా చెప్పకూడదు. ఓ ఒక ఇంటికి వెళ్ళి, ఏమండి ఏమండి మీ ఇంట్లో ఎవరు ఇంతవరకు చావలేదా అంది. చావు కొడతాం అనుకుంటున్నావు, ఇదేం ప్రశ్న, మా ఇంటికి వచ్చి ఎవరు చావలేదా అంటావు, మొన్నేగా మా మామగారు పోయారు లేకపోతే ఇంకెవాళ్ళు తాతగారు పోయారు అన్నారు వాళ్ళు. అయితే మీ ఇంట్లోనూ ఎవరో పోయారా ఛీ అని అక్కడి నుంచి బయలుదేరి ఇంకో ఇంటికి వెళ్ళింది. ఏమండి మీ ఇంట్లో ఎవరన్నా తెచ్చారా అందిట. మా ఇంట్లో కూడా తెచ్చారమ్మా అన్నారు వాళ్ళు. ఇలా ఆ ఊళ్ళో ఉన్న 300 గడపలు ఉన్నాయి, 300లకి వెళ్ళింది, ఇంటింటికి వెళ్ళింది. మీ ఇంట్లో ఎవరన్నా తెచ్చారా, మీ ఇంట్లో ఎవరు చావలేదా అని అడిగితే ఏ ఇంటికి వెళితే ఆ ఇంట్లో వాళ్ళు 1 ఏడాది క్రితం, 2 ఏళ్ళ క్రితం, 6 నెలల క్రితం, ఈ మధ్యనో, రేపో, మాపో, మొత్తం మీద చచ్చారని అంటున్నారు. కానీ ఇంతవరకు ఒక్క చావు కూడా లేని గడప దొరకలేదట. 300 ఏళ్ళకి ఎక్కి దిగి ఆవిడ చచ్చారా చచ్చారా అని అడిగితే ఏ ఇంట్లో చూసినా మా ఇంట్లో తెచ్చారు మా ఇంట్లో తెచ్చారని మాటలే విని అప్పటికి బుర్ర తిరిగిపోయింది. వెలిగింది ఆవిడికి. ఏం వెలిగింది? దీన్ని బట్టి ఏ ఇంట్లో అయినా మృత్యువు తప్పదు. ఒక్కొక్క ఇంట్లో 10 ఏళ్ళకి చచ్చిపోయిన వాళ్ళు, ఒక్కొక్క ఇంట్లో 25 ఏళ్ళకి, కొందరు 100 ఏళ్ళకి, కొందరు 70 ఏళ్ళకి, 80 ఏళ్ళకి, మొత్తం మీద మృత్యువు తప్పదు. మృత్యుర్ జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. జన్మవతాం అంటే శరీరం ధరించినటువంటి వారికి, శరీరం ధరించాక అంటే ప్రాణులకు, ప్రాణి వేరు ప్రాణం వేరు. ప్రాణం మన శరీరంలో ఉంటే మనల్ని ఏమంటాం? ప్రాణి అంటాం. అందుకే దేహము ధరించిన వాణ్ణి దేహి, దేహధారి. ఈ దేహంలో ప్రాణం అని ఒకటి ఉంటుంది, 5 రూపాల్లో ఉంటుంది. అవే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములని ఉంటుంది. మళ్ళీ ఇది మరొక 5గా కూడా విభజింపబడ్డాయి. అవే నాగ, కోర్మ, క్రొకర, ధనంజయాదులు. నాగ, కోర్మ, క్రొసర, కోర్మ, ధనంజయాలు అని పిలువబడతాయి. ఈ 5 పంచప్రాణాలు 5 ఉపప్రాణాలతో కలిసిన శరీరం 10 ప్రాణాలతో ఉంటుంది. ఇవే మన శరీరంలో 10 ఇంద్రియాలలో ఉంటాయి. ఈ 10 ఇంద్రియాలలో చేరినటువంటి ప్రాణవాయువులు మొత్తానికి కలిపి ప్రాణములు అని పిలువబడతాయి. ఈ ప్రాణములు శరీరం ఉంటేనే నిలబడతాయి, లేకపోతే నిలబడలేవు, గాల్లో అటు ఇటు కదులుతూ ఉంటాయి. ఈ ప్రాణములు నిలబడడానికి ఏదో ఒక ఆధారం కావాలి, ఒక ఆసరా కావాలి. ఆ ఆసరానే ఉపాధి అంటారు. ఇప్పుడు మన శరీరం ఒక ఉపాధి, దీంట్లో ఈ ప్రాణములు ఉన్నాయన్నమాట. ఈ నాగ, కోర్మ, క్రొకర, ధనంజయ, దేవదత్తములనే 5 ఉపప్రాణాలు ఏమిటి? నాగ, కోర్మ, క్రొకర, దేవదత్త, ధనంజయాలు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు. ఇవి ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పద్మాకర్ గారు దేహీ అని పిలువబడ్డాడు. ఈ 10 తప్పుకుంటే దేహం మిగులుతుంది, దేహి ఉండడు. లోపల ఉన్నటువంటి ప్రాణాలు ఉండవు. అవి లేనప్పుడు వీడు ఉత్తినే జడదేహి అయిపోతాడనమాట. అందుకని ప్రాణము దేహము ధరించినప్పుడు తాత్కాలికంగా దేహధారి అని పిలువబడి ఆ తర్వాత నిర్జీవుడు అయిపోతూ ఉంటాడు. ఈ ప్రాణభృత్ అంటే ప్రాణమును ధరించాడు, ఆ తర్వాత ప్రాణం విడిచిపెడతాడు అని అర్థం. ధరించిన వాడు విడిచిపెట్టక తప్పదుగా. దానికి ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు మనం ఒక చొక్కా ధరించాం, ఇంటికి వెళ్ళాక ఏం చేస్తున్నాం? ఈ చొక్కా ఎప్పుడు ఉంచుకుంటామో, ఉంచుకుంటే కంపు వచ్చి చికాకు వచ్చేస్తుంది. ఇవాళ ఈ చొక్కా కట్టుకున్నవాడు ఇంటికి వెళ్ళాక ఈ చొక్కా తీసి ఇంకో చొక్కా ధరిస్తాడు. ఈ చీర కట్టుకున్నవాడు ఈ చీర విడిచిపెట్టి ఇంకో చీర ధరిస్తుంది. అలా ఎలా అయితే ఈ వస్త్రం తీసి ఇంకోటి ధరిస్తున్నామో, ఈ ప్రాణం కూడా ఈ శరీరం అనే వస్త్రం విడిచిపెట్టి ఇంకో శరీరం, ఆ శరీరం విడిచి ఇంకో శరీరం ధరిస్తుంది. ఒకే శరీరంతో ఎక్కువసేపు ఉండదు ఇది. అందుకే వీళ్ళని ప్రాణభృత్ అన్నారట. ఇటువంటి శరీరములు ఎన్నీ వెళ్ళిపోతూ ఉంటాయో లెక్కలేదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాన్ని సంయాతి నవాని దేహి. జీర్ణాని వాసాంసి, చిరిగిపోయిన వస్త్రములు. కొంతకాలం కట్టుకున్నాక బట్టలు ఏమవుతాయి? చిరిగిపోతాయి, లేదా తుక్కుతుక్కైపోతాయి, పాడైపోతాయి. అలా పాడైపోయినటువంటి వస్త్రములు విడిచి మళ్ళీ కొత్త బట్టలు మనం కట్టుకుంటున్నామా లేదా? మానవులు వస్త్రం పాడైపోతే దాన్ని విడిచి కొత్తది కట్టుకుంటాడు. ఎంత ఆనందపడిపోతాడు. సంక్రాంతి వచ్చిందండి, మా మామగారు ఇచ్చారండి, కొత్త ప్యాంట్ కట్టానండి అంటాడు. మామగారు ఇస్తాను, లేదా మా ఆవిడ గుర్తించిందండి అని ఈ మధ్యనే నాకు తెలిసిన ఒక రిటైర్ అయిన పెద్ద ఆయన చెప్పాడు. వాళ్ళ ఆవిడ గుర్తించకపోతే నేను గుర్తించుకోలేడు పాపం, జీతం ఏంది, కానీ అదొక అందం. మా ఆవిడ గుర్తించిందండి లాల్చి అంటాడు, కానీ బాల్చి తన్నాక ఈ లాల్చి వీడుతురాదు. అయినా అదొక అందం అనుకోండి. సరే మొత్తం మీద ఏదైనా కొంతకాలం కట్టుకున్నాక ఇలాగ ఆనందంతో పాత బట్టలు తీసి కొత్త బట్టలు కట్టుకుంటూనే ఉంటాడు. ఎల్లవేళలా ఈ చివికిపోయిన పాడైపోయిన బట్టలు కట్టుకుంటున్నామా? అవునా? అందుకని విహాయ విడిచిపెట్టి, దేన్ని విడిచిపెట్టి, వాసాంసి వస్త్రములను విహాయ విడిచిపెట్టి, ఏ వాసాంసి, జీర్ణాని వాసాంసి విహాయ, బాగా పాడైపోయిన శిథిలమైన వస్త్రములు విడిచిపెట్టి, నవాని గృహనాతి నరః, నరుడు కొత్త వస్త్రములు ధరిస్తాడు. కొత్త వస్త్రాలు ధరించినప్పుడు ఎంత ఆనందపడిపోతున్నాడు అండి వాడు, ఆహా కొత్త బట్టలు కొత్త బట్టలు అంటున్నాడు, కానీ దిక్కుమాలి పాత బట్టు పోయిందని బాధపడ్డంలా. మన శరీరం కూడా అంతే, పాడైపోయిన బట్ట, పాడైపోయిన క్లోత్స్, ఇవి తీసి పక్కన పారేసి కొత్తవి ధరించాలి. ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి. మీరు కొంతకాలం భరించాం, కొంతకాలం బతికాం, ఆ తర్వాత ఏమైపోతుంది కొంతకాలానికి? ఈ శరీరం పాడైపోతుందా పాడైపోదా? అలా పాడైపోయిన తర్వాత ఈ శరీరాన్ని విడిచి మళ్ళీ ఇంకో శరీరం ధరించవలసింది ఎవడైనా? ధరించకపోతే భరించలేము మనం, మన శరీరాన్ని మనమే భరించలేము. ముసల్తనంలో 80 ఏళ్ళు వచ్చాక కదల్లేక మంచం మీద పడుకుని ఉంటే మన శరీరం మీద మనకే జుగుప్స కలుగుతుంది, మన మలమూత్రాల మధ్యలో మనం కూర్చోలేము, అవునా? కాబట్టి దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, జీవులు కొత్త శరీరం ధరించడానికి సంతోషించాలి తప్ప ఏడవకూడదు. కానీ అయినా సరే ప్రతివాడు చావు అంటే చచ్చేంత భయం అన్నాడు. చావు అనేసరికి భయం వేస్తుంది, ఏమిటో తెలియదు. ప్రతివాడికి చావు అంటే భయమే. అందువల్ల ఈ ప్రాణ భృత్ అనేటటువంటి వాడు, ప్రాణం ధరించిన వాడు ప్రాణం విడిచిపెట్టి ఇంకో కొత్త ప్రాణం ధరించవలసింది. అది ఏ ఇంట్లో అయినా తప్పదు, ఆ ఇల్లు ఈ ఇల్లుని కాదు. ఓహో, ఈ విషయం తెలియజేయడానికే ఈ సాధువు, ఈ పౌరాణికుడు, ఏ ఇంటిలో మరణం ఉండదో ఆ ఇంటి నుంచి మాకు ఆవాలు తీసుకొస్తే ఆ ఆవాలతో నీ భర్తను బతికిస్తానన్నాడు అనుకున్నది ఆవిడ. కొంచెం జ్ఞానం కలిగింది. కాబట్టి నువ్వేంటంటే వెర్రిదానా, మా ఆయన చచ్చిపోయాడని ఏడుస్తున్నావు, కానీ మీ ఆయనే కాదు, ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఏదో ఒకనాడు మరణించాలి. ఇవాళ నీ భర్త, రేపొద్దున నువ్వు వెళ్ళిపోతావు. ఏ ఇంట్లో నువ్వు ఇంతవరకు చావు లేకుండా ఉంటే అప్పుడు ఆవాలుతే అన్నం ద్వారా ప్రతి ఇంట్లో మృత్యువు తప్పదు అనే ఒక సత్యం నాకు ఈ సాధువు తెలియజేశాడు అనుకున్నది ఆమె. వెంటనే పౌరాణికుడి దగ్గరికి వెళ్ళింది, ఆయన కాళ్ళకి నమస్కారం చేసింది. నమస్కరించి భక్తి శ్రద్ధలతో ఏమన్నది, స్వామి నా భర్త చచ్చిపోయాడనే దిగులు నాకు పోయింది, ఆయనతో పాటు ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోక తప్పదని నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు నాకు సత్యం తెలియజేశావు, తెలియక నేను అజ్ఞానంలో పడి నా భర్త పోయాడు, ఆయన బతకాలి అనుకున్నాను. ఒకసారి శరీరం విడిచాక వాడు బ్రతకడనే సత్యం నాకు తెలిసింది. నా భర్తని దహన సంస్కారాలు చేసి పంపవలసిన లోకాలకి పంపుతాను, కానీ ఇప్పుడు నాకు ఒకటే బెంగ. ఇప్పుడు భర్తృప్రేమ కంటే పుత్రప్రేమ ఎక్కువగా ఉంది. కుర్రాడికి 6 నెలలు, ఈ నాగోబా అనే మా కుర్రవాడు కేవలం 6 నెలల బాలుడు. ఈ 6 నెలల బాలుడిని నేను ఎలా పెంచను, వీడికి విద్యాబుద్ధులు ఎలా చెప్పించను, వీడిని సంస్కారవంతుండిగా తీర్చిదిద్దాలని నా కోరిక. అనగా ముందు నీ భర్తకి సంస్కారాలు చేసేయి, ఆ తర్వాత నీ కొడుకుని బాగు చేసేందుకు నేను ఒక ఏర్పాటు చేస్తాను అన్నాడు పౌరాణికుడు. ఆవిడ కర్మకాండాలు చేసింది. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక శుభముహూర్తంలో ఈ పౌరాణికుడి దగ్గరకు వచ్చింది. అప్పుడు ఆయన చెప్పాడు, మీకు 40 మైళ్ళ దూరంలో పరమ పవిత్రమైన పండరీపురం ఉన్నది. ఆ పండరీపురానికి 5 కిలోమీటర్ల 5 మైళ్ళ దూరంలో ఒక అడవి ఉన్నది. ఆ అడవిలో ఒక మహాత్ముడు గురుకులం పెట్టాడు. ఆయన పేరు నారాయణ స్వామి. ఆయనకి నారాయణుడు అంటే పరమభక్తి. ఊళ్ళో గురుకులం పెడితే ప్రజలు ఊళ్ళల్లో వ్యసనాల వెంట పడతారు, కనుక అరణ్యంలో గురుకులం పెట్టాడు. పూర్వకాలంలో మహర్షులంతా అడవుల్లోనే గురుకులాలు పెట్టేవారు. అడవుల్లో గురుకులాలు పెడితే చాలా లాభం ఉందండి, ఎందుకంటే అడవిలోకి చిటికి మటికి తల్లిదండ్రులు వెళ్ళరు, వెళ్ళకూడదు. అక్కడ ఒక మంచి గుడిసెది వేస్తాడాయన, అందరికీ పర్ణశాలలు వేసేవారు, ఆ పర్ణశాలల్లో పిల్లలు పెట్టేవారు, హాయిగా గురుకులంలో పాఠాలు చెప్పేవారు. అందుకని ఎక్కువ మంది నగరానికి ఒక 5-6 మైళ్ళు 10 మైళ్ళు దూరంలో ఉన్న అరణ్యాల్లో గురుకులాలు పెట్టేవారు. నారాయణ స్వామి అనే ఆయన పండరీపురానికి దగ్గరలో ఉన్నటువంటి అడవుల్లో ఒక గురుకులను పెట్టాడు. అది గొప్ప ఆశ్రమ పాఠశాల. ఎంతోమంది పిల్లలకి ఆయన సంస్కృతం నేర్పుతున్నాడు, సంస్కారం నేర్పుతాడు. ఆయన దగ్గరికి వెళ్తే వేదాలు, ఉపనిషత్తులు, చతుషష్టి కళలు సమస్తం వస్తాయి. మహావీరుడు అవుతాడు నీ కొడుకు, జ్ఞాని అవుతాడు. అన్నిటికీ మించి నీవు కోరినట్టే అతనికి భక్తి కూడా వస్తుంది. కాకపోతే అక్కడ పిల్లలు మాత్రమే ఉండాలి, తల్లులు అక్కడ ఉండకూడదు. నువ్వు పండరీపురంలో మకాం పెట్టు, అక్కడ 10 మంది పెద్దల ఇళ్లలో పాచి పనులు లాంటివి చేసుకో, అంట్లు లాంటివి తోము, సేవ చెయ్యి, వాళ్ళు ఇచ్చే ఆహార పదార్థాలు జీతం తీసుకో, పిల్లవాడిని గురుకులానికి పంపించు. నేను గురువుగారికి ముందే చెబుతాను కనుక నీ కొడుకు గ్యారంటీగా పాఠం చెబుతాడు, నీ కుర్రవాడు బాగుపడతాడు అనగానే చాలా సంతోషపడింది ఆవిడ. ఆ తర్వాత కుర్రాడికి క్రమంగా 8 ఏళ్ళు వచ్చాక ఈవిడ పండరీపురంలో మకాం పెట్టింది. 6 నెలలు ఉన్నాయి కదా, నన్ను 6 నెలలు పాఠానికి పంపలేరుగా, మరి 8 ఏళ్ళు వచ్చేదాకా ఆగి వాడికి ఉపనయనం చేయించి ఈ కుర్రవాడిని పండరీపురానికి దగ్గరలో ఉన్న నారాయణ స్వామివారి యొక్క ఆశ్రమంలో, వనంలో ఉన్నటువంటి ఆశ్రమంలో చేర్చింది. పిల్లల్ని కన్న తండ్రిలో చూసుకుంటాడండి ఆయన. పూర్వకాలంలో గురువులు అంతా అలాగే ఉండేవారు అన్నమాట, మహానుభావులు వాళ్ళు గురువులు, అవ్యాజ కరుణామూర్తులు. అసలు పిల్లల మీద వాళ్ళకి ఆ రోజులు ఎంత ప్రేమ అండి. ఒకసారి అడవిలో వాళ్ళు వదిలేసామంటే ఇంక వాళ్ళ గురించి మనం వెతుక్కోక్కర్లేదు, వాళ్ళ గురించి ఆలోచన చేయక్కర్లా. పైగా ఇప్పట్లాగే ఏదో ఒక విద్య కాదుగా, ఆ రోజుల్లో అన్ని విద్యలు నేర్పేవారు, చతుషష్టి కళలు నేర్పేవారు, 64 విద్యలు కృష్ణుడు బలరాముడు 64 రోజుల్లో నేర్చుకున్నారని భాగవతం చెబుతోంది. 64 విద్యలు 64 దినంబులంతన వారల్ నెరవాదులైన కథమున నెరి ఒక్కొక్క నాటి వినికి నేర్చిరిలేశా. 64 విద్యలు 64 రోజుల్లో రోజు ఒక్కొక్క విద్య గురువుగారు చెబుతూ ఉంటే విని నేర్చుకున్నారట వాళ్ళు, కృష్ణుడు బలరాముడు. వాడు మహాత్ములు కనుక. కాబట్టి ఆ రోజుల్లో మల్లయుద్ధం, దొంగతనం అంటే చోరకళ కూడా నేర్పేవారు. ఎందుకంటే దొంగని పట్టుకోవాలంటే ముందు వీడికి దొంగతనం తెలియాలి, అందుకని చోర విద్య నేర్పేవారు. పాకశాస్త్రం, వంట చేయటం నేర్పేవారు, నృత్యం నేర్పేవారు. అలా అర్జునుడు నృత్యం నేర్చుకున్నాడు కాబట్టి సమయానికి ఆ నృత్యం ఉపయోగపడింది. నర్తనశాలలో, విరాటపర్వంలో, ఉద్యోగ పర్వంలో, అన్ని చోట్ల ఆయనకు ఉపయోగపడింది. ఎన్నోసార్లు ఈ నృత్యంతో బతికాడు. భీముడు పాకశాస్త్రంలో ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నాడు కాబట్టి, వొకేషనల్ కోర్సులో చేరాడు కాబట్టి ఆయనకి అజ్ఞాతవాసంలో ఉపయోగపడింది. ఎవరైనా సరే, ధర్మరాజు గారు అప్పుడు కూడా ఈ వొకేషనల్ కోర్సులో జోదానికి సంబంధించింది, జ్యోతిష్యానికి సంబంధించింది నేర్చుకున్నాడు కనుక అది ఆయనకు ఉపయోగపడింది. ఎవరికి ఏది ఇంట్రెస్టో అవి కూడా నేర్చుకునేవారు సైడ్ బిజినెస్ లాగా. కాబట్టి గదాయుద్ధం, మల్లయుద్ధం, ధనుర్విద్య వీటితో పాటుగా రాజనీతి, గణితం ఇవి కాకుండా ఏదో ఒక వృత్తి విద్య కూడా నేర్పేవారు అన్నమాట. వృత్తి విద్య నేర్చుకోకుండా ఉండడానికి వీల్లేదండి, వృత్తి విద్య నేర్చుకుని తీరాలి ప్రతివాడు కూడా. ఇప్పుడు నేను నిజంగా పులిహేర చేస్తే మీరు అందరూ లొట్లు వేసుకు తినేస్తారు, కానీ నేను చెప్పట్లా చెబితే రేపటి నుంచి ఆ వంట వండికంటే నన్ను అక్కడ పులిహేర చేయమంటారు. ఇప్పుడు పురాణం పోయి పులిహేరలోకి దిగుతుంది బడి, ఆవిడ పొట్టగొట్టడం. ఎందుకని చెప్పట్లేదు కానీ అబ్బాబ్బా నేను పులిహేర చేసేవాడిని అంటూ మా వాళ్ళంతా తినేసేవారు ఆ రోజుల్లో. అదొక అందం. కాబట్టి అన్నీ నేర్చుకోవాలి, ప్రతి విద్యలోనూ ఆ రోజుల్లో నిష్ణాతులు అయ్యేవారు అన్నమాట. ఈ కుర్రవాడిని పంపేసి గురుకులానికి, గురువుగారి దగ్గర పాఠానికి పంపి, తాను పండరీపురంలో అందరి ఇళ్లలో పనులు చేస్తూ, వాళ్ళిచ్చే జీతం స్వీకరిస్తూ, వాళ్ళిచ్చే బట్టలు తీసుకుంటూ, వాళ్ళిచ్చే ఆహార పదార్థాలు తీసుకుంటూ వీటితో కాలక్షేపం చేయటం మొదలుపెట్టింది. కుర్రవాడు ఒక 4-5 నెలలు అక్కడ ఉన్న తర్వాత అక్కడికి జనం బాగా వచ్చేయటం మొదలెట్టారట గురుకులానికి. రాజుగారి దగ్గర నుంచి రికమెండేషన్ వచ్చింది, ఇక్కడ నుంచి కథ మలుపు తిరిగిందనమాట. ఆ దేశాన్ని పరిపాలించే మహారాజు గారు, కుండినపురాన్ని పరిపాలించేటటువంటి మహారాజు గారు తన కొడుకుని, తన సోదరుల పుత్రుల్ని, మంత్రి కొడుకుల్ని, సేనాధిపతి కొడుకుల్ని వీళ్ళందరినీ గురుకులానికి పంపాడు. ఈ అందరికీ ఆశ్రయం ఇవ్వడానికి గురువుగారు గురుకులం సరిపోయేది కాదు. అప్పుడు గురువుగారు ఏమన్నారంటే, దగ్గరలో 5-6 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళంతా మీ ఇళ్ళకి పండి, మీ ఇళ్ళ దగ్గర నుంచి రోజు పొద్దుటే కాస్త సద్దన్నందిరి పాఠశాలకు వచ్చేయండి, పాఠం అయిపోయాక తిరిగి ఇంటికి పండి అన్నాడు. దానివల్ల ఏమైపోయింది, ఈ నాగోబ తల్లి దగ్గరికి వచ్చేసాడు. గురుకులంలో ఉంటే అదొక అందం, కానీ ఇప్పుడు తల్లి దగ్గరికి వచ్చి రోజు ప్రొద్దుట 8 గంటలకో ఇంట్లో తల్లి పెట్టిన సద్దన్నం తిని బయలుదేరేవారు. ప్రొద్దున్నే సద్దన్నం తిని పాఠశాలకు వెళ్ళేవాడు. 5 మైళ్ళు ఎంతండి, వాళ్ళు గట్టిగా గంటన్నర పరిగెట్టుకుంటూ పోయేవారు, గంట గంట పౌలో పిల్లలు కదా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవారు. పూర్వం సద్దన్నం అని పెట్టేవారు పిల్లలకి, అత్యున్నంతకాలం మంచి బలంగా ఉండేవారు. ఇప్పుడు ఇడ్లీలు ఉప్మాలు దిక్కుమాలని టిఫిన్లు వచ్చాక ఇలా బక్క చిక్కిపోయి దగ్గుకుంటూ శ్లేష్మంతో బాధపడుతున్నారు. సద్దన్నం తిన్న వాళ్ళంతా బాగుపడ్డారండి. చిన్నప్పుడు సద్దన్నం తిన్న వాళ్ళంతా కూడా చక్కగా ఉపన్యాసాలు చెప్పడం మొదలెట్టారు. సద్దన్నం తిన్నవాళ్ళు ఉపరి సన్యాసంలోకి వెళ్ళారు. ఈ కుర్రవాడు అలాగే శుభ్రంగా తిని వెళ్ళేవాడు. వీడు రోజు ప్రొద్దుటే కాస్త సద్దన్నం తిని అడవిలో 5-6 మైళ్ళు నడిచి గురుకులానికి వెడుతున్నప్పుడు దారిలో ఒక్కో చోట తోడేళ్ళు, సింహాలు, పులులు ఇటువంటివి కనపడేవి. మనుషులు తక్కువగా ఉండేవారు. కొన్ని చోట్ల పాములు కనపడేవి. దాంతో వీడికి భయం వేసింది. అందులో వెళ్ళేటప్పటికంటే రిటర్న్ చెండీలో ఇంకా భయం వేసేది. చీకటి పడుతూ ఉండేది. చీకట్లో అడవిలోంచి రావాలంటే మరీ కష్టం కదా. అందుకని వాడు అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ నాకు అరణ్యం అంటే భయంగా ఉంది, దారిలో క్రూర మృగాలు ఉంటున్నాయి, భయంకరమైన విషసర్పాలు ఉంటున్నాయి, నేను పాఠశాలకు వెళ్ళలేనే భయం వేస్తోంది అన్నాడు. అప్పుడు ఆవిడేమంది, రే నీకు తెలియదురా, మనకి కృష్ణుడు అనే పేరుతోటి ఒక సోదరుడు ఉన్నాడు, మనకంటే నీకన్నమాట, నాకు ఒక పెద్ద కొడుకు అనుకో, నీకు అన్నయ్య ఉన్నాడు, ఆయన పేరు కృష్ణుడు, కృష్ణ పాండురంగ విఠల అని పిలు, పండరీపురంలోనే ఉండేవాడు, ఆయన నాకు చాలా ఇష్టుడు, నీకంటే ఎక్కువ ప్రేమగా ఆయన పెంచాను నేను, కానీ ఈ మధ్యన నన్ను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్నది. ఎక్కడున్నాడో చెప్పమ్మా, వెతికి తీసుకొస్తానడగా మన గుళ్ళోకి వెళ్ళాడు, గుళ్ళోకి వెళ్ళి కనపట్టలేదు ఈ మధ్యన, గుళ్ళోనే అక్కడ విగ్రహంలో దాక్కున్నాడని కొందరు అంటున్నారు, ఇది పాండురంగడి విగ్రహంలో. ఇప్పుడు వెతికి పట్టుకోవడం కంటే ఆయన నువ్వు దారిలో గట్టిగా పిలవడమే మార్గం. నువ్వు అడవిలో పెడుతున్నప్పుడు నీకు భయం వేసినప్పుడల్లా పాండురంగ కృష్ణ విఠల అని పిలిస్తే ఆయన ఎక్కడన్నా నీ దగ్గరకు వస్తాడు, రాకపోయినా నిన్ను రక్షిస్తాడు. అందువల్ల నీకు భయం వేసినప్పుడల్లా ఆ పాండురంగను తలుచుకో, ఆయన నిన్ను గ్యారంటీగా రక్షిస్తాడు అనగానే వెంటనే ఈ కుర్రాడికి ప్రభావం బాగా పడింది. చిన్నపిల్లలకి నమ్మకం ఎక్కువగా ఉంటుందండి. చిన్నపిల్లలు ఏదన్నా పెద్దలు చెబితే గ్యారంటీగా వింటారు దాన్ని. అందుకే చిన్నప్పటి నుంచి భక్తిభావం నేర్పాలి. భక్తిభావం లాంటివి బాల్యంలో నేర్పాలి. ఒకేసారి పెద్ద అయ్యాక నేర్పుదామంటే ఎవడి వల్ల కాదనమాట. తల్లి, నాయన నువ్వు కృష్ణ పాండురంగ విఠల అని పిలిస్తే నీకు మీ అన్నయ్య దర్శనమిస్తాడు, రక్షిస్తాడు, దర్శనమిచ్చినా ఒకపోయినా నేను ఏదో రకంగా కాపాడతాడు, ప్రస్తుతం గుళ్ళో పాండురంగడు అనే పేరుతో ఉన్న విగ్రహంలో మీ అన్నయ్య కలిసి ఉన్నాడు అని చెప్పగానే అతను నమ్మాడు. చెప్పగా బాల్యంలో పిల్లలకి తల్లిదండ్రుల మాట మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది, ప్రభావం ఎక్కువ ఉంటుంది. వీడు ఐసర మధ్య అనుకున్నాడు. మర్నాడు అరణ్య మార్గం నుంచి గురుకులానికి వెడుతూ వెడుతూ దారిలో పులి కనపడగానే కొంచెం కంగారు పడి, అన్నయ్య విఠల పాండురంగ కృష్ణ అన్నాడు. అప్పుడు తమాషా జరిగిందండి. నల్లగా ఉన్నవాడు ఇతనికంటే ఒక అడుగు పొడుగున్నట్టు అంతే. ఈ కుర్రాడు నాగోబా కంటే 1 ఫీట్ అనమాట. వీడు 3 అడుగులు ఎంత ఉంటే ఆయన 4 అడుగులు ఉన్నాడు. అందంగా ఉన్నాడు. నల్లగా ఉన్నా, కొంతమంది నల్లగా ఉన్న అందంగా ఉంటారు, కొందరు తెల్లగా ఉన్న అందంగా ఉండరు. ఈ నల్లని వాడు, అందంగా ఉన్నవాడు ఓ తలపాగా చుట్టుకుని అందులో నెమలి పింఛం పెట్టుకుని ఉన్నాడు. నెమలి పింఛం పెట్టుకుని చేతిలో మురళి పుచ్చుకుని వచ్చాడు. తమ్ముడు పిలిచావా అన్నాడు. తమ్ముడు అంటున్నావు, నువ్వేనా మా అన్నయ్య అంటే, అవునైనా విఠల అన్నావుగా, నేనే. ఆ మధ్యన గుళ్ళో ఉన్న విగ్రహం నన్ను దగ్గరికి పిలిచి అందులో కలిపేసుకుంది. ఇప్పుడు నువ్వు పిలిచావుగా, బయటకు వచ్చాను, నేనే మీ అన్నయ్యని. అనగానే, అన్నయ్య మరి అమ్మని నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు ఇంతకాలం అనగా, ఏం చేయండి అయినా, భూలోకంలో ఉన్నవాళ్ళు ఎక్కువ ప్రేమగా పిలవట్లేదు, నన్ను చూసి కొందరు కసురుకుంటున్నారు, విసురుకుంటున్నారు, అందుకనే దూరంగా వెళ్ళిపోయాను, నువ్వు ప్రేమగా పిలిచావుగా, వస్తానులే అన్నాడు. ఇదిగో రోజు వస్తావా అన్నాడు. రోజు వస్తాను, కానీ ఒక నియమం, ఈ అడవిలోకి వచ్చిన తర్వాత నన్ను పిలు, అన్నయ్య పాండురంగా అని వస్తాను. నన్ను రంగా అన్నా, విఠల అన్నా, కృష్ణ అన్నా, హరి అన్నా, నారాయణ అన్నా, ఎలా అన్నా పలుకుతాను. ఈ అడవి నుంచి మీ గురువు గారి యొక్క గుడిసె అల్లంత దూరంలో ఉన్నంత వరకు వస్తాను. మీ గురువు గారి గుడిసెలు కనపడిన తర్వాత పర్ణశాలలు కనపడ్డాక మాయమైపోతాను, నేను కనపడను. మళ్ళీ రిటర్న్ జర్నీలో పిలిస్తే వస్తాను, మీ ఊరి దగ్గర దేబెట్టి వెళ్ళిపోతాను, నాకు పనులు ఉంటాయి, మరి ఎక్కువసేపు నన్ను ఇబ్బంది పెట్టకూడదంటే చాలు, ఆ మాత్రం పలిగితే చాలన్నాడు.